ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಹರಿಹಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪಮೈನ ಸಭಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ಪೋತನಾಮಾಚ್ಯುಲ ವಾರು ಪ್ರಾರಂಭಂ ಚೇಸ್ತು ಅಂತಾರು, ಶ್ರೀಕರ ಪರಿಶೋಷಿತ ರತ್ನಾಕರ ಕಮನೀಯ ಗುಣಗಣಾಕರ ಕಾರುಣ್ಯಾಕರ ಭೀಕರ ಶರಧಾರಾಕಂಪಿತ ದಾನವೇಂದ್ర ರಾಮನರೀಂದ್ర. వారు ఏది ప్రారంభం చేసినా ఒక్కసారి రామచంద్ర ప్రభువుని ప్రార్థన చేస్తారు. రామ, భాగవతాన్ని రచిస్తున్నాను, ఆంధ్రీకరిస్తున్నాను, చూశారా నేను ఇప్పుడు ఈ ఉత్తర భాగంలోకి వచ్చారు. దశమస్కంధంలో పూర్వభాగం రుక్మిణీ కళ్యాణం దగ్గర పూర్తయింది, ఉత్తర భాగం ప్రారంభమవుతోంది. అందుకని ఆ ఆనందం, ఇక్కడ వరకు నేను చేరుకోగలిగాను అంటే అది రామచంద్రమూర్తి కృప. అందుకని ఈ స్థితికి చేరుకోవడానికి నాకు ఆలంబనయ్యి నా పాపరాశిని ధ్వంసం చేసి నన్నడ్డు పెట్టి నాలో ప్రచోదన శక్తి అయి నా చేతి ఘంటముగా కదిలి ఈశ్వర పోతన గారు అంధ్రీకరించారన్న పేరు నాకు ఇచ్చావా? అందుకని ఒక్కసారి నిన్ను స్మరిస్తున్నాను. శ్రీకర, ఇది పేరు శ్రీకర, శ్రీని చేయువాడా. శ్రీ అంటే సకార రకార ఈకారములతో ఉంటుంది, అంటే సమస్త ఐశ్వర్యమును కటాక్షించగలిగినటువంటి వాడా. పరిశోషిత రత్నాకర కమనీయ గుణగణాకర కారుణ్యాకర భీకర శరధారా కంపిత దానవేంద్ర, అపారమైన కారుణ్యమునకు అవధి అయినవాడా, శత్రువులను పరిమార్చగలిగినటువంటి వాడా రామనరేంద్ర రామచంద్ర ప్రభో. ఉత్తర భాగాన్ని ఆంధ్రీకరణం ప్రారంభం చేస్తున్నాను. వారు తరచూ ఈ మాట రామచంద్రమూర్తి మీద అనేకమైనటువంటి పద్యాలు ఇచ్చారు భాగవతంలో, కానీ ఉన్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మీకు వాటిని అప్పుడప్పుడు అస్తమానం వారు రామచంద్రమూర్తి మీద చేసినటువంటి పద్యాల్ని చెప్పలేదు. కానీ ఉత్తరభాగ ప్రారంభం కాబట్టి ఈ మాట చెప్పాను. దీంట్లో మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. ఒకటి, భక్తి అనగా ఎలా ఉండాలి అంటే ఒక ఖాళీ పాత్రలోకి ఒక నిండా ఉన్నటువంటి తైల పాత్రని ఒక చేత్తో పట్టుకుని సన్నటి ధార కింద పోస్తుంటే ఆ ధార అవిచ్ఛిన్నంగా ఎలా పడుతుందో అలా మనం ఏ పని మీద తిరుగుతున్నా భగవంతుని యొక్క స్మరణ మాత్రం విడిచిపెట్టకుండా ఇక్కడ నడుస్తూ ఉండి ఉండగలగాలి. మీరు పసిపిల్లల్ని చూడండి, మీకు ఇది బాగా ద్యోతకమవుతుంది. పిల్లల్ని చూస్తే మనకి భక్తి అంటే ఏమిటో అర్థం అవుతుంది. పసిపిల్లవాడికి ఏమీ తెలియదు. అటువంటి పసిపిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే మేనత్త వాడికి అత్యంత అలవాటైనటువంటి వ్యక్తి. వాడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి ముందు బూట్లు ఇప్పగానే అమ్మేది అమ్మేది అంటాడు. అమ్మ ఉందిలే వస్తుంది, ఇప్పుడే పక్కకే వెళ్ళింది, నీకు అన్నం పెట్టేసేయమంది, రా అన్నం తిందువు కానీ అని కంచం పెడుతుంది. వాడు ఏడుపు మొదలు పెడతాడు, మా అమ్మేది అంటాడు. మీ అమ్మ అదిగో ఇదింట్లో పేరంటానికి వెళ్ళిందిరా, ఇదిగో బాల్కనీలోంచి చూస్తే కనపడుతోంది, అదిగో అదిగో మీ అమ్మ అంటాడు. అంటే వాడు ముందు అన్నం తినడు అంత ఆకలితో. వాడు బాల్కనీ దగ్గరికి వెళ్ళి అమ్మ కోసం వెతుకుతాడు, ఏది అమ్మేది ఎక్కడ, వాళ్ళల్లో ఎక్కడ మా అమ్మ అంటాడు. అత్త విసుక్కుని ఏమిట్రా చూపిస్తుంటే, అదిగో మీ అమ్మ జరీ చీర కట్టుకెళ్ళింది అంటే, ఏ చీర ఏ చీర అంటాడు. వాడు విసుక్కుందని కూడా చూడవు, వాడికి అమ్మ కనపడాలి. ఆఖరికి వాడిని సముదాయించి దెబ్బలాడి టైం అయిపోతుంది తినని అంటే, వాడు అప్పటికి రెండు ముద్దలు తింటాడు కానీ బెక్కుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, ఆ బాల్కనీ వంక చూస్తాడు. ఇంత తిడుతున్నారని వాడికి ఉండదు, ఇప్పుడు వచ్చేస్తుందా మా అమ్మ, నేను వెళ్ళే లోపల రాదా, సాయంత్రం వస్తుందా, నిజంగా పేరంటానికే వెళ్ళిందా అంటాడు. అంటే వాడు ఎక్కడికి వెళ్ళినా, వాడు స్కూల్కి వెళ్ళిపోతున్నా, అన్నం తింటున్నా, వాడికి ఇష్టమైన పప్పే వేసినా, ఒకళ్ళు పెడుతున్నా, వాడి ధ్యాస మాత్రం అమ్మని చూడాలని ఉంటుంది. అమ్మని చూస్తే ఏమవుతుంది, అన్నానికి రుచి ఎక్కువవుతుందా, అన్నంలో క్యాలరీస్ పెరుగుతాయా, కాదు. అమ్మ పెట్టిన అన్నం, అమ్మని చూసి తిన్న అన్నం వాడికి తృప్తి. ఏం చేసినా విడివడి ఉండలేక ఏడ్చి అమ్మని చూడాలని తాపత్రయపడిన బిడ్డడు ఎలా ఉంటాడో, ఏ పని చేస్తున్నా ఈశ్వరుడి పట్ల కృతజ్ఞత భక్తుడైన వాడికి అలా నడుస్తుంది. అందుకని సంతతము ఆ భగవంతుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. అదే పోతన గారి గొప్పతనం. తన ఎందు ప్రజ్ఞ పెట్టుకోడు, నాంతటి వాణ్ణి నేననడు. నాంతటి వాణ్ణి నేనంటే ఒక్క క్షణం చాలు నీ స్థితి ఏమిటో చూపించడానికి ఈశ్వరుడికి. ఒక చిన్న విషయం చాలు నీ యొక్క స్థితి ఏమిటో చూపించేయడానికి ఈశ్వరుడికి ఎంతోసేపు పట్టదు. కానీ ఆయన మహాదయాళువు, ఆయన అలా చెయ్యడు. ఆయన ఎన్ని ఆగడములనైనా సహిస్తాడు. అందుకే ఎంత గొప్ప మాట అంటారో చూడండి, కమనీయ గుణగణాకర కారుణ్యాకర, మహాకారుణ్యము కలిగినటువంటి వాడా రామచంద్ర ప్రభో అని ప్రారంభం చేశారు. మనం కూడా దీన్ని అలవాటు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. భాగవతం వినేటటువంటి వాడు, భాగవతం చదివేటటువంటి వాడు జీవితంలో ప్రత్యేకంగా మొదట అలవాటు కోసం అస్తస్తమానం ఈశ్వరుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవడం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా దాన్ని ఈశ్వరుడితో అనుసంధానం చేసుకోవడం అలవాటు పడితే ఇది క్రమక్రమ. మీకు జీవితంలో ఇంతకన్నా గొప్ప వరం ఎక్కడుంటుంది నాకు చెప్పండి. నేను చాలామందిని, నేనేమిటండి మీరు చూస్తుంటారు సమాజంలో, కొంత కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాడికి అన్నీ ఉంటాయి, ప్రపంచంలో వాడికి ఉండనిదేం ఉండదు, అన్నీ ఉంటాయి. వాడికి ఒక రోజున కళ్ళు తిరిగి, కళ్ళు తిరగగానే వాడు ఏం చేస్తాడో తెలుసా అండి, వాడికి కళ్ళు తిరగడానికి ముందు ఆ ఇల్లు స్వర్గం, 8 వాడికి కళ్ళు తిరిగే ఎందుకో కింద పడ్డాడు, లేపి కూర్చోబెట్టారు, 8 వాడికి ఇంకేం కళ్ళు తిరగట్లేదు, వాడు హాయిగా ఉన్నాడు, ఒకసారి డాక్టర్కి వెళ్ళి చూపించుకుందాం అనుకున్నాడు. కానీ వీడు ఫోన్లు చేసి పిలిపించేస్తాడు అందరినీ, అప్పగింతలు అప్పజెప్పేస్తాడు, ఇంటిని నరకంగా మార్చేస్తాడు. ఇంత చేసేసి వాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏ పని నింటికో 1 గంటకో టెస్ట్ చేయించుకొని చూస్తే కావలసిన దానికన్నా ఎక్కువ తినేయడం వల్ల పైత్యం ఎక్కువై కళ్ళు తిరిగే ఏమీ లేదు, 2 రోజులు కష్టసారి తక్కువ తినని చెప్తాడు డాక్టర్. ఈ పాటి దానికి ఎందుకు ఇంత అల్లరి అంటే దేహ తాదాత్మ్యత, దీనితో ఇంత తాదాత్మ్యత చెందడం వల్ల ఏమైపోతుందో తెలుసా అండి, 2 ప్రమాదాలు వచ్చేస్తాయి. ఒకటి, దీనితో ఇంత తాదాత్మ్యత పెట్టుకుంటే ఇది దేనికొచ్చింది అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కేవల సుఖానుభూతిని ఇవ్వడానికి శరీరము ఎప్పుడూ రాదు. సుఖము దుఃఖము అన్న 2 చక్రములతో నడుస్తుంది. అందుకే నడిపించేవి 2 ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి. ఒక కాలితో నడిస్తే కుంటి నడక అవుతుంది, అది 2 కాళ్ళు ఉంటాయి. గతంలో మనం పాపం చేశాం పుణ్యం చేశాం కాబట్టి సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది. జీవితంలో దుఃఖము లేకుండా కేవలము సుఖాన్నే మీరు అనుభవించడానికి రావలసి వస్తే అసలు ఈ శరీరం అక్కర్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు పుణ్యం తప్ప పాపం లేదనమాట. అంత పాపం లేనటువంటి స్థితిలో మనం ఉన్నామా ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా పాపము ఉండి తీరుతుంది. ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. పుణ్యం ఎవడు అనుభవించాడో పాపం వాడే అనుభవిస్తాడు. పాపం వాడే అనుభవించవలసి వచ్చినప్పుడు దీంతో అనుభవించవద్దా? కాబట్టి ఇది పాపమునకు సంబంధించిన ఫలితమును కూడా ఇస్తుంది ఒకనాడు. అప్పుడు ఏం చేస్తుందో, రోజు తలపోటు వస్తుంది, ఓహో ఈశ్వర ఏదో పాపం చేసి ఉంటాను, ఒకనాడు ఎవరిని బాధ పెట్టానో, ఎవరి తలకాయ నిప్పెట్టేంతగా ఏడిచేటట్టు మాట్లాడానో, ఎవరి పట్ల కఠినంగా ప్రవర్తించానో, ఎంత అహంకారంతో ప్రవర్తించానో, ఇవాళ తలనొప్పి పెడుతోంది, ఇంకెప్పుడు నేను ఒకరికి తలనొప్పి పెట్టేటట్టు నా మాట యందు వ్యగ్రత ఉండకుండుగాక అని మీరు ఒక నమస్కారం చేసుకున్నారనుకోండి, అది తలనొప్పి కూడా మీరు ఈశ్వరానుగ్రహాన్ని అపేక్షించడానికి ఒక మార్గం అయిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి చిన్న విషయానికి ఒక పెద్ద అసంతృప్తితో ఏదో జీవితమే పాడైపోయినట్టు నశించిపోయినట్టు, అసలు జీవితానికి సంబంధించిన మౌలిక రహస్యం తెలియకపోతే వాడి ఇంటిని నరకంగా మారుస్తాడు. అలా ఉండదు కొంత కొంతమందికి. కొంత కొంతమంది తెలుసుకుంటారు, ఏముంది ఇది పెద్ద విషయమే ఉంది, ఏదో జరిగింది, తగ్గుతుంది శరీరం అన్న తర్వాత ఇబ్బంది రాకుండా ఉంటుందా, ఉంటుంది వస్తాయి అని తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్న వాళ్ళు అలా ఉంటారు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, ఎప్పటిదో చెప్తే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. నేను ఇక్కడ ఒక రోజున భాగవతం చెప్పడానికి వచ్చిన రోజున ఈ మధ్యనే ఒక 4-5 రోజుల క్రితం నాకు అత్యంత గౌరవనీయులైనటువంటి వ్యక్తి, నేను తరచూ వారి పేరు చెప్తే వారి యందు నాకు ఒక ప్రత్యేకమైన గౌరవం సభలో ఆయన చెప్పడానికి వేరు కారణాలు ఉన్నాయని ఎవరైనా అనుకునే అవకాశం ఉండొచ్చు, అందుకని నేను పేరు చెప్పను. వారు ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నారు, నర్వు బ్లాక్ అయ్యి వారికి తల స్కల్ చిన్న పంక్చర్ చేసి ఆపరేట్ చేస్తున్నారు. నేను ఆ రోజున కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాను, ఇంత కష్టం వచ్చిందేమి అని. గోపాలకృష్ణ గారు కనిపెట్టారు కూడా కారు దిగ్గానే. నేను నమస్కారం చేసి ఈశ్వరుణ్ణి ఆ రోజు ప్రార్థనా శ్లోకాల్లో కూడా వారు గట్టెక్కాలి అని కోరుకుని నేను భాగవత ప్రవచనం చేసి దిగిపోయాను. అయితే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, వారికి ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత కూడా వారికి ఇంకా మత్తు పూర్తిగా విడవక ముందు కూడా వారు కొడుకుని కానీ, ఉన్న ఒక్కగానొక్క కొడుకుని కానీ, ఆ కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు, ఆ కొడుకుని కానీ కూతుళ్ళని కానీ దేహబంధువుల్ని కానీ వారు స్మరించలేదు. శివ భగవాన్ రమణ, శివ భగవాన్ రమణ అంటూ ఉన్నారు వారు ఎనస్థీషియాలో ఉండగా. ఇది ఒక మనిషికి ఉండవలసిన సంస్కార బలం, అది వారి జీవితాన్ని ఎలా వడ్డించుకున్నారో తెలుస్తుంది. అందుకే అంత ధైర్యంగా ఆయన కూర్చోగలిగారు. ఇవాళ తెప్పరిల్లి బయటికి వచ్చి తన కుటుంబానికి ఏ అమంగళం రాకుండా కొడుకుని కాపాడుకోగలిగారు. దీనికి మీ అంత మీకుగా మనస్సుకి ఆలంబనం అలవాటు చేసుకోకపోతే ఇంటిని నరకం కింద మారుస్తుంటారు చాలా మంది. కారణం ఏంటంటే రెండే, మనస్సు చేత అహంకారము, శరీరము చేత దేహాత్మాభిమానము. విపరీతమైన అభిమానం, ఇదేమీ అవదు, ఎందరో వెళ్ళిపోతున్నారు, ఎందరికో జబ్బులు వస్తున్నాయి, ఇది కూడా కష్టపెడుతుంది, ఇది కూడా ఇబ్బంది ఉంటుంది, దీంతో అంగీకరించు, ఈ సత్యాన్ని వదిలిపెట్టి మిగిలినవి ఎన్ని పట్టుకున్నా అసత్యమైన జీవితం. రెండు, అహంకారము, ఎంత అహంకారంతో ఉంటారో. దేనికి అహంకారం? ఒకసారి భగవద్గీత విభూతి యోగం చదువు. నీ యందు నువ్వు ఏది ఉన్నదనుకుంటున్నావో అదంతా ఈశ్వర విభూతి. నేను ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నానంటే నా గొప్పతనం కాదు, నా నాభి నుంచి బయలుదేరినటువంటి ఊపిరి వాక్కుగా మారుతోంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఒక్కసారి నా కంఠం రుద్ధమై నేను మాట్లాడలేకపోయాను అనుకోండి, ఉపన్యాసం ఏముంటుంది ఇంకా? కాబట్టి వాయువుని వాక్కుగా మారుస్తున్న వాడెవడో వాడు భగవానుడు. ఆ భగవానుడికి మీ ఎందున్న విభూతిని ఈశ్వరుడికి అంకితం చేశారనుకోండి, మీ ఎందు వినయం వచ్చేస్తుంది. కానీ మనం ఎక్కడ పొరపాటు పడుతుంటామంటే మన ఎందు తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటాం. ఈ రెండు మనిషి నేర్చుకోవాలి. ఒకటి, తరచు ఈశ్వర స్మరణము, తరచు గురుస్మరణము, ఈ రెండు చెయ్యగలగాలి. ఈ రెండు చేయడంలో ఉన్న గొప్పతనం, అందుకే రుక్మిణీ కళ్యాణం తర్వాత వచ్చేటటువంటి ప్రద్యుమ్నోపాఖ్యానం చాలా గమ్మత్తుగా ప్రారంభం చేశారు. రుక్మిణీ కళ్యాణంలో ఒక మాట చెప్తుంది రుక్మిణీదేవి, శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేస్తున్నారు అని చెప్తాడు. వచ్చి అగ్నిద్యోతనుడు ఆవిడంది, ఆహా వెళ్ళి నేను రాసిన లేఖ ఇచ్చి నాకు కృష్ణుణ్ణి తీసుకొచ్చావా? అయితే ఇదిగో ఈ నగలు తీసుకో, ఈ డబ్బులు తీసుకొని. ఆవిడ అనలేదు. ఆవిడంది, జలజాతెచ్చను తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి, నను నిలువం పెట్టితివి, నీ కృపన్ బ్రతికితిన్, నీకన్న పుణ్యాత్మకుల్ కలరే, దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగ నేనేరా, అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంది. గురువుకి నీవి ఇవ్వగలిగినది ఏది? గురువు అనబడేటటువంటి వ్యక్తికి స్వార్థముతో కూడిన కోరిక ఉండదు. కాబట్టి ఆయనకి ఏమి ఇవ్వగలవు? ఆయన చేసిన దానికి నువ్వు ప్రత్యుపకారం చెయ్యలేవు. నీకు మార్గోపదేశం చేసిన వాడు గురువు కనుక, గురువు అని నేను చెప్పినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేను నన్ను దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు, మహాపురుషుల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. గురువులకి మనం చెయ్యవలసింది ఇటువంటి నమస్కారం ఒక్కటే. అందుకని అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. కాబట్టి ఆ గురువుని భగవంతుణ్ణి నిరంతరము స్మరిస్తూ ఉండాలి. దాని వలన ఎలా నడవచ్చు అన్నది తెలుస్తుంది, ఎవరిని చేరుకోవచ్చు అన్నది సుగమమవుతుంది. ఇది పోతన గారు మనకి చూపిస్తున్నారు. దీని తర్వాత కథాభాగాన్ని ప్రారంభం చేస్తున్నారు. రుక్మిణీ కృష్ణుల యొక్క వివాహము పూర్తయింది. రుక్మిణీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పురిటికందుని చూసుకుని పరవశించిపోయింది. ఏ ఎంత అవతారమైనా ఇది మీరు చాలా జాగ్రత్తగా పోతన గారి యొక్క కవిత్వంలో పట్టుకోవలసినటువంటి జీవనాడి. నిన్నటి రోజున రుక్మిణీ కళ్యాణాన్ని పూర్తి చేస్తూ ఏమన్నారు పోతన గారు? అనఘా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అన్నారు. ఆవిడ ఆదిలక్ష్మి అన్నారు. ఆదిలక్ష్మిలోంచే కదండి మిగిలిన అష్టలక్ష్ములు వస్తాయి. మహాలక్ష్మి అయినా, సంతానలక్ష్మి అయినా, ఈశ్వర్యలక్ష్మి అయినా, రాజ్యలక్ష్మి అయినా, గజలక్ష్మి అయినా ఆవిళ్ళోంచి వస్తాయి. కాబట్టి ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి. కాబట్టి ఇప్పుడు రుక్మిణీదేవికి ఎవరు కలిగారు? బిడ్డడు కలిగాడు. ఇప్పుడు ఈ బిడ్డడు కలిగితే అమ్మవారు సాక్షాత్ ఆదిలక్ష్మి అయినప్పుడు ఆవిడో బిడ్డడిని కనడం, ఆ బిడ్డడి మీద ఆవిడికో ప్రేమ ఉండడం, ఇవన్నీ ఉంటాయా? అంటే ఆవిడ ఒక నరకాంతగా ఉన్నప్పుడు ఆవిడ కూడా ఒక విషయానికి మాత్రము అతీతముగా ఉండడానికి ఇష్టపడదు, తల్లి ప్రేమకు. ఎంత రుక్మిణీదేవైనా తల్లి ప్రేమ అన్న విషయానికి వస్తే అబ్బాయి అది పెద్ద విషయం ఏముందండి, అది మాత్రం పక్కన పెట్టేస్తాను, నాకు అన్నీ తెలుసు, నేను త్రికాలవేదిని అందవు. తల్లి ప్రేమ తల్లి ప్రేమగానే ఉంచుతుంది ఆవిడ. అందుకే ఆ పురిటి మంచం మీద బిడ్డడికి పాలిచ్చింది. పాలిచ్చి బిడ్డన్ని నిద్రపుచ్చి తాను నిద్రపోయింది. ఆ పిల్లవాడు నిద్రపోతుండగా శంబరాసురుడు అనేటటువంటి రాక్షసుడు అంతఃపురంలోకి కామరూపి అయి ప్రవేశించాడు. ప్రవేశించి ఇంకా పురిటి పొత్తిళ్లలో ఉన్నటువంటి ఈ ప్రద్యుమ్నుడు అనబడేటటువంటి చిన్ని బిడ్డన్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయి ఒక మహాసముద్రంలో పారేశాడు. ఎందుకని అంటే ఆ పిల్లవాడిని చంపేయడానికి. ఎందుకంటే అది అలాగే ఎందుకు వాడు రావడం ఎందుకు, అంతఃపురంలోకి ఆ పిల్లాన్ని తీసుకుపోవడం ఎందుకు, సముద్రంలో పారేయడం ఎందుకు అంటే ఆ పుట్టినటువంటి పిల్లవాడెవరు చెప్తున్నారు పోతన గారు. ఇది చాలా జాగ్రత్తగా నువ్వు గమనించవలసిన లీల. ఈ విషయం మీరు కానీ పట్టుకోగలిగారనుకోండి, ఈశ్వరుని యొక్క దివ్యమైన అనుగ్రహము కారుణ్యము, ఆయన ఎంత లెక్కలు వేసి ఉంచేటటువంటి మనిషి, ఆయన సంకల్పంతో ఎలా ఏవి జరుగుతాయన్నది మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీ యందు భక్తి ప్రచోదనం అవుతుంది. ఎంత గొప్ప పద్యం ఇచ్చారో చూడండి. తామర సాక్షు వంశమున దర్పకుడీశ్వర కంటిమంటలం తామును దగ్ధుడై పిదపత పరమేశుని దేహలబ్ధికై వేమరునిష్ట చేసి హరి వీర్యమునం ప్రభవించే రుక్మిణీకామిని గర్భమందసురఖండను మారట మూర్తియోయనం. ఒకనకొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు, పార్వతీదేవి ఆయనకి ఇల్లాలు కావాలి, లేకపోతే తారకాసుర సంహారం జరగదు. అందుకని ఒక సైన్యాధిపతి కావాలి అంటే పరమశివుడి యొక్క కుమారుడే తారకాసురుణ్ణి నిర్జించాలని వాడు వరం అడిగాడు. అందుకని పార్వతీ పరమేశ్వరుల్ని కలపడం కోసమని మన్మధుడు బయలుదేరాడు. మీరు ఈ కథని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒకే పరమాత్మతత్వము మీకు బాగా అర్థమవుతుంది. ఎవరండి ఈ మన్మథుడు, ఎవరి పిల్లాడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకు. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే అని పేరు ఆయనకి. శ్రీ మహావిష్ణువు యొక్క అందమంతా ఆయన కొడుక్కొచ్చింది. మన్మథుడు మనస్సుల్ని మధించగలిగిన వాడు. ఆయన పుష్పబాణుడై అవతల వారి మనస్సుని కదుపుతాడు. అందుకని ఇంద్రుడు అడిగితే ఆయన బాణప్రయోగం చేయబోయాడు పరమశివుడి మీదకి. అసలు కాళిదాస విరచితమైనటువంటి కుమార సంభవంలో అయితే అసలు ఇంకా ఆయన బాణప్రయోగం చెయ్యలేదు. బాణప్రయోగం చేద్దామని ఇలా బాణాలని ధనస్సుకి సంధించి లాగుతున్నాడు. శివుడిలో చిన్న మార్పు వచ్చింది. అనుమానం వచ్చి చూశాడు. పొదలో కూర్చుని వింటినారి సారిస్తున్న మన్మధుడు కనబడ్డాడు. అంతే మూడో కన్ను తెరిచాడు, కాముడు భస్మమైపోయాడు. మీరు చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని ఆలోచించండి. ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి, వినాయకుడి ఉత్పత్తి కథ ఒకటి ఉంది. ఏదో ఆయన తల తెగిపోయింది, ఇంకో తల తీసుకొచ్చి అంటించారు, కొంతవరకు పర్వాలేదు. మన్మధుడు అలా తల తీసేయలేదు, కాలిపోయాడు. ఎవరి చేత కాల్చబడ్డాడు? హరతేజస్సు చేత కాల్చబడ్డాడు. అది మామూలు అగ్నిహోత్రం కాదు, మూడవ కంటి మంట, ఇంకా దానికి ఎదురులేదు. అటువంటి మంట ఎందు దగ్ధమైపోయాడు. దగ్ధమైపోయి శివుడికున్న మూడు నేత్రములే సూర్య చంద్ర అగ్నిహోత్రములు. అటువంటి అగ్నిహోత్రము చేత కాలిపోయాడు. కాలి బూడిద రాశి కింద పడిపోయాడు. ఇప్పుడు మన్మధుడు కాలిపోయాడు. మన్మధుడు కాలిపోవడం పరమశివుడికి విజయం, ఎందుకంటే ఆయన కామదహనం చేశాడు, కాముడికి లొంగడు. ఎవరికి అపకారం? రతీదేవికి అపకారం. ఎందుకని? రతీదేవికి భర్త పోయాడు. ఇప్పుడు కాబట్టి ఆవిడ ఏమవ్వాలి? ఆవిడ విధవ కావాలి. కాబట్టి ఆవిడికి భర్త లేడు. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది అంటే, ఎవరు ఐదోతనాన్ని ఇవ్వడంలో సమర్థులో, ఎవరిని పరమశివుడితో చేర్చడం వల్ల వాళ్ళిద్దరికీ కలిగినటువంటి కుమారుడి వలన దేవతలు ప్రయోజనం పొందుతారనేటటువంటి భావన చేత మన్మధుడు బాణప్రయోగం చేశాడో, ఎవని యందు ఇంతకు మించి భార్యగా తానర్థం చేసుకున్నప్పుడు తెంపరితనం లేదో అటువంటి భర్తని తనకి తిరిగి ఇమ్మని అడిగింది. ఎవరిని? పార్వతీదేవిని అడిగింది. ఎప్పుడు? పార్వతీ పరమేశ్వర కళ్యాణం తర్వాత అడిగితే లలితా సహస్రంలో ఆవిడికో పేరు వచ్చింది. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. పరమశివుని మూడవ కంటి మంట చేత కాలిపోయినటువంటి మన్మధుణ్ణి ఆవిడ తిరిగి బ్రతికించినది. ఇది అసలు సాధ్యమైన విషయం అండి. కాలి బూడిదైపోయిన వాడు ఎలా తిరిగి బతుకుతాడు? కాలి బూడిది కానివాడు ఇంకా ఏదో బతికున్నాడండి అని చచ్చిపోయిన వాడిని మళ్ళీ బతికించవచ్చు. ఆయన బూడిదైపోయాడు. బూడిదైపోయిన వాడిని బతికించినది అంటే అమ్మవారి యొక్క శక్తికి పరిమితి ఉన్నదా అంటే పరిమితి లేదు. ఆవిడ ఏదైనా చెయ్యగలదు. అందుకే వ్యాసుడు హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అన్నాడంతే. ఆవిడ సంజీవని, ఆవిడ చెయ్యగలదు. ఆవిడ అనుకుందా నేను ఇలా చెయ్యాలి అని ఆవిడ అనుకుందనుకోండి, ఆవిడ చేస్తుందంటే ఆవిడ అటువంటి శక్తి స్వరూపం ఆవిడ. కాబట్టి ఆవిడ ఏం చేసింది? మన్మధుణ్ణి బ్రతికించింది. ఎలా బ్రతికించింది అంటే రతీదేవికి ఒక వరం ఇచ్చింది. నీ ఐదోతనానికి భంగం లేదు, నీ భర్త అనంగుడవుతాడు. అనంగుడంటే శరీరం ఉండదు కానీ నీకు కనపడతాడు. పైన ఎవ్వరికీ కనపడడు, నీకు మాత్రం కనపడతాడు అని వరం ఇచ్చి అసలు ఇలా అనంగుడై ఎవరికీ కనపడని వాడు రతీదేవికి మాత్రం కనపడుతున్నాడు. రతీదేవికి మాత్రం కనపడుతున్నాడు, నేను అన్నట్టుగా వాడు బ్రతికాడు అని ఆవిడ చూడాలి కదండి. ఆవిడ మాట ఆవిడ మాట సత్యం, తిరుగులేదు. ఆవిడ ఏం చేసిందిట, నువ్వేం బెంగపెట్టుకోకమ్మా, ఇదిగో వీడు బ్రతికాడు, వీడికి ఎవ్వరికీ కనపడ్డావు కానీ నీకు కనపడతాడు, నీ ఐదోతనానికి తిరుగులేదని చెప్పడంలో రతీదేవి వంక చూస్తూ వీడు అండంలో కన్ను ఇలా తిప్పింది. ఇలా తిప్పడంలో ఏమైంది, అపాంగతే ఆ కన్ను ఇలా తిరిగినప్పుడు ఈ చివరి చూపు ఒక్కసారి అలా పడింది ఆ మన్మధుడి మీద పడితే ఏమైంది అంటే, ఇది చెప్పాలంటే అందరికీ సాధ్యం కాదు. జగద్గురువులు శంకరులు చెప్పారు సౌందర్యలహరి, ధను పౌష్పమ్మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖ వసంతు సమంతో మలయుమరుదాయోధనరత తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ధను పౌష్పం, పువ్వులతో చేసినటువంటి ధనస్సు పట్టుకుంటాడు, తుమ్మిదలతో చేసినటువంటి అల్లెత్రాడు, ఇవి రెండూ పరస్పర విరుద్ధాలు. ఎదురుగుండా పువ్వులు ఉంటే వెనకాతల తుమ్మిదలు క్యూలో ఎందుకు నుంచి ఉంటాయి, ఆ పువ్వుల మీదకు పోతాయి. ఇలాంటి ధనస్సు, ఇంత బలహీనమైన ధనస్సు పట్టుకుంటాడు. పోన్లేండి ఆయన బాణాలు గొప్ప వందామా, ఐదే పువ్వులు బాణాలు, ఆరో పువ్వు బాణం కూడా ఆయన దగ్గర ఉండదు, ఐదు పువ్వులు బాణాలతో వేస్తూ ఉంటాడు. రథం చూస్తే మలయమరుద ఆయోధన రథ, ఆ మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి ఆ గంధపు వాసన ఆయన రథంగా ఉంటుంది. చిలికాడో వసంతుడు, అది ఎప్పుడు వస్తుంది, చైత్ర వైశాఖ మాసాల్లో వస్తుంది వసంత మాసం. అది అస్తమానం ఉంటుందా అంటే ఉండదు, పక్కన ఆ మిత్రుడు ఎప్పుడు ఉంటాడు, ఒక్క వసంత ఋతువు ఉన్నప్పుడే ఆయన ఉంటాడు, అటువంటి స్నేహితుడు. పోని అవతల వాళ్ళ గుండెలు బద్దలగొట్టగలిగినంత మహావీరుడా అందామంటే అనంగో, అసలు శరీరమే లేదు. ఇలాంటి వాడు యుద్ధం చేయడానికి ఎదురుపడిన వాళ్ళ మాట దేవుడెరుగు, ముక్కు మూసుకుని తపస్సు చేసేవాళ్ళని కూడా పాడు చేసేస్తాడు బాణం వేస్తే. ఎందుకంత శక్తివంతుడైపోయాడు, ఎక్కడి నుంచి వచ్చేసింది ఇంత శక్తి అంటే, అపాంగతే లబ్ధ్వా, నీ ఐదోతనానికి ఏం తేడా లేదమ్మా, వీడు నీ కనపడతాడని చెప్పడంలో అమ్మవారు ఇలా అంతట కన్ను అన్నప్పుడు ఈ చూపట పడింది. అపాంగతే లబ్ధ్వా, అలా పడడం వల్ల వాడు అంత గొప్పవాడైపోయి కూర్చున్నాడమ్మా మన్మధుడు. జగదిదమనంగో విజయతే, జగత్తుని గెలిచేస్తున్నాడమ్మా అన్నారు శంకరాచార్యులు. అటువంటి వరాన్ని రతీదేవికి ఇచ్చింది ఆవిడ. ఆ రతీదేవికి శరీరముతో కూడా తన పతిని ఎప్పుడైనా చూడాలి కోరిక కలిగింది. వాళ్ళిద్దరూ ఎంత ఎలా ఉంటారో తెలుసా అండి, అందుకే ఈ ఒక్క ప్రజ్యుమ్నోపాఖ్యానంలో ఎన్ని రహస్యాలు దాచారో. శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వస్య భేషజీ అని పేరు రుద్రాధ్యాయంలో ఆవిడికి. ఆయనకు కోపం వస్తుంది, ఆవిడ వెంటనే ఆ ఊరుకుందరు ఊరికేను పిల్లాన్ని పట్టుకుని ఓహ్ ఇంకా నీతులు చెప్పేసి కొట్టేసి మీ చిన్నతనంలో కష్టాలు పడ్డాను, అలా చదువుకున్నాను ఇలా చదువుకున్నాను, అబ్రహాం లింకన్ ఎలా చదువుకున్నాడు, ఇంకా వాడు దొరికాడో ఊరికే తిట్టేస్తారు. అలా కాదు, మీరు కూడా ఊరికే ఆఫీస్ అని ఉపన్యాసాలని వెళ్ళిపోవడం కాదు, పిల్లాడి దగ్గర కాస్త చక్కగా కూర్చుని అప్పుడప్పుడు హోంవర్క్ చూసి కనీసం వారంలో రెండు రోజులైనా కూర్చుంటే బాగుంటుంది, కానీ ఆరు నెలలకు ఒకసారి ఒకేసారి పెద్ద ఇంజక్షన్ ఒకటి ఇచ్చేస్తుంటారు వాడు జడిసిపోతున్నాడు అని. మళ్ళీ భర్తను ఎవరు ప్రసన్నం చేస్తారు, ఆవిడే. మళ్ళీ వాడు దారి తప్పుతుంటే ఆ తర్వాత నువ్వు చూడలేదా నాకు చెప్పలేదా అనొద్దు, వాడు భ్రష్టుడైపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా వాడి మీద కంప్లైంటే, మగపిల్లాడు నేనే అస్తమానం కొట్టలేను కదా నా చేతులు తప్ప, మీరు చూసుకుంటారా చూసుకోండి లేకపోతే మానేయండి అంటే అంతే. ఆయన రుద్రుడైపోతాడు, బెల్ట్ తీస్తాడు, నాలుగు కొట్టాక అడ్డొచ్చి మళ్ళీ అదేమిటంటే చంపేస్తారా పిల్లాన్ని, ఏదో పిల్లాన్ని మాటలు చెప్పమన్నాను కానీ అదేమిటి ఆ బెల్ట్ అటు వెళ్ళిపోవడం ఏంటి అని మళ్ళీ ఆయన ఎవరు ఉపశాంతి చేస్తారు, ఆవిడే. శివారుద్రస్య భేషజీ, శివా విశ్వస్య భేషజీ, లోకానికి పాఠం ఆవిడే చెప్పిస్తుంది. ఆయన్ని తండ్రిగా నిలబెట్టి మళ్ళీ ఆయన్ని తగ్గించడం ఆవిడే చేస్తుంది. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, ఎప్పుడై మళ్ళీ అంటే నేను కాల్ చేస్తే నువ్వు అలా మళ్ళీ బతికించేస్తావు అనమాట అని ఆయనకి కోపం రాకూడదు. అపాంగతే లబ్ధ్వా, ఎవరికి కనపడలేళ్ళమ్మా, నీకు ఒక్కడికే కనపడతాడు, నీ ఐదోతనం పోదులేమ్మా అంటే ఐదోతనం అయితే మాత్రం అని ఎలా అంటాడు, తన భార్య ఐదోతనం ఎంతో అందరు ఐదోతనం అంతే కదా. ఈవిడ అలా అనేటప్పటికీ నిజమే పాపం కాల్చేశాను అని ఆయనకి బాధేసింది, బాధేసి ఇది అమ్మవారి గొప్పతనం అంటే. అందుకే ఇటువంటి అధ్యాయములు విన్నంత మాత్రం చేత అమ్మవారు అయ్యవారు ప్రీతి చెందుతారు. అప్పుడు అయ్యవారు అన్నారట, వచ్చేసారి శ్రీకృష్ణ పరమాత్మగా శ్రీమన్నారాయణుడు అవతరించినప్పుడు నువ్వు ఆయనకి కుమారుడుగా జన్మించదవుగాక, అప్పుడు రతీదేవి నిన్ను శరీరంతో చూస్తుందని వరం ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడేమయ్యాడు, అక్కడ కథని ఇక్కడికి తీసుకొచ్చారు ఒక్క పద్యంలోకి పోతన గారు. ఆయనకి సమస్త పురాణముల యందు ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని చెప్తుంది. ఇది చెప్పడం అంటే ఎంత గమ్మత్తుగా చెప్పారో చూడండి. తమర సాక్షువంశమున్న దర్పకుడు ఈశ్వర కంటిమంటలం తామును దగ్ధుడై పిదప తత్వరమేశుని దేహలబ్ధికై వేమరు నిష్ట చేసి హరివీర్యమునం ప్రభవించే రుక్మిణీ కామిని గర్భమంద అసురఖండను మారట మూర్తియోయనం. ఆ చివరి పాదంలో ఉన్న మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. రాక్షస సంహారానికి మళ్లీ శ్రీ మహావిష్ణువే ఇంకో అవతారం ఇచ్చారా అన్నట్టుగా ఉన్నట్ట ఈ పుట్టిన మన్మధుడు. ఇప్పుడు ఆ మన్మధుడే పుట్టాడు. అప్పుడు హరుని యొక్క కంటి మంట చేత కాలిపోయినవాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి కుమారుడుగా జన్మించినాడు. ఇప్పుడు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, మొట్టమొదట చెప్పాను భూదేవి వెళ్లి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు అభయం ఇచ్చాడు, నేను రాక్షస సంహారం చేసి భూభారాన్ని తీరుస్తాను అని. ఇప్పుడు ఆయన ఒకటి, ఆయన కుమారుడు ఒకటి కాదు కదా, ఈయన కూడా రాక్షస సంహారం చెయ్యవలసి ఉంది. కాబట్టి ఈయన పుట్టగానే ఈయన వలన మరణించేవాడు ఒకడు ఉన్నాడు. వాడెవరు? శంబరాసురుడు. వాడికి తెలిసి ఈ విషయం చెప్పేశారు మహర్షులు, నువ్వు కృష్ణ పరమాత్మకి రుక్మిణీదేవికి జన్మించేటటువంటి మొదటి సంతానము చేత నీవు మరణిస్తావు అని చెప్పారు. వాడికి ఏమిటి ధైర్యం? అసలు రుక్మిణీదేవిని శిశుపాలుడికి ఇచ్చి చేస్తారు. వాడి గుండెల్లో బెంగ ఎప్పుడొచ్చింది? రాక్షస వివాహంలో కృష్ణుడు తీసుకుపోయినప్పుడు. మళ్లీ బెంగ ఎప్పుడొచ్చింది? రుక్మిణీదేవి గర్భంతో ఉన్నప్పుడు. కాబట్టి ఇత పూర్వం మీరు ఒకటి గురించి విన్నారు, ఆవిడ కడుపుతో ఉంటే ఆవిడ కొడుకుడితేనే చచ్చిపోతాను, నేను చచ్చిపోతానేమో అని బెంగెట్టుకుని పిల్లాన్ని ఎత్తుకుపోదామని అలాగే ఎదురు చూసిన వాడు ఉన్నాడు. ఎవరు వాడు? కంసుడు. ఆ మీరు భాగవతం చాలా జాగ్రత్తగా వింటున్నారండి. కంసుడు. కంసుడు అంత జాగ్రత్త పడ్డాడు. ఎంత జాగ్రత్త పడ్డాడంటే ఇప్పుడు నేను మళ్ళీ అంతా చెప్పక్కర్లేదు. ఇన్ని జాగ్రత్తలు పడినటువంటి కంసుడు కృష్ణుడు పుట్టకుండా కానీ కృష్ణుణ్ణి తాను, కృష్ణుడు తనని చంపకుండా కానీ చేసుకోగలిగాడా? చేసుకోలేకపోయాడు. చచ్చిపోయాడా లేదా? అంటే రాక్షసుడు అంటే ఎవరో తెలుసా అండి? నేను చచ్చిపోకూడదు అని అవివేకంతో మాట్లాడేవాడు. నేనన్నప్పుడల్లా శరీరాన్ని చూపించి ఇది చచ్చిపోకూడదు, ఇది చచ్చిపోకూడదు అని చెప్పేవాడు. అన్నిటికన్నా ప్రతిరోజు మనతో మాట్లాడేటటువంటిది ఒకటి ఉంటుంది. శంకరాచార్యుల వారు అంటారు, బాల్యాదిశ్యపి జాగ్రదాదిశు తథా సర్వాస్వవస్థాస్యపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా. జుట్టు నిలిచిపోతుంటుంది, తెలిసిపోతుంటుంది, వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోతోందని. శరీరం జర్జరీభూతం అయిపోతుంది, ముడతలు పడిపోతుంది, తింటే అరగదు, మోకాళ్ళు నొప్పులు, లేవలేడు, కూర్చోలేడు, జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. అనుకున్నదా జ్ఞాపకానికి రాదు, పెంచుకున్నటువంటి అహంకారమా కొండలంతుంది. ఇంత అహంకారం పెరిగిపోవడం వల్ల వచ్చే మొట్టమొదటి దుష్ఫలితం ఏమిటో తెలుసా అండి? అమాయకత్వం చేతనైనా సరే ఎవరైనా ఓ మాట అన్నారనుకోండి, ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళలేడు. ఎందుకనంటే నన్ను ఇంత మాట అంటారా, పొడుచుకు 10 రోజులు కుమిలిపోతాడు. అన్నవాడు వెళ్ళిపోయాడు, అది గొడవ. వీడు 10 రోజులు పడిపోతున్నాడు మంచం మీద. ఎందుకని? యు హావ్ బికమ్ సో సెన్సిటివ్. నేను ఇంత వాణ్ణిని పెంచేసుకున్నావు అహంకారం, దానివల్ల ఏమైపోతుందంటే వాడు అన్నవాడు సూత్తో కూర్చెళ్ళాడు, నీకు త్రిశూలంతో కూర్చినట్టుంది. ఆ వాడు అజ్ఞానం అని మీరు వెళ్ళిపోగలిగారనుకోండి, అసలు మీకు జ్ఞాపకం ఉండదు. ఓ పసిపిల్లవాడంటే పట్టించుకుంటానేంటి? పట్టించుకో. నేను ఒకసారి వెళ్ళిపోతుంటే ఓ పిల్లాడు క్రికెట్ ఆడుకుంటూ గవోవ పరిగెత్తుకు వచ్చి, టైం ఎంత అయింది అంకుల్, అన్నాడు. నేను చూసి పోతొక్క 5 అన్నాను. నీ మొహం అప్పుడు 5 ఎక్కడ అవుతుంది అన్నాడు. అంటే వాడికి ఆట కట్టేయాలని వాడికి బెంగ కడుపులో, అందుకని నేను పోతొక్క 5 అయింది అని. నీ మొహం అప్పుడు 5 ఎక్కడ అవుతుంది అన్నాడు. నేను వాడు ఆర్తి అర్థం చేసుకుని, ఓహో 5 ఇంటికో 5 ఉంబావుకో వీడిని చదువుకోవడానికి ఇంటికి వచ్చేయమని ఉండుంటారు వీళ్ళ అమ్మగారు నాన్నగారు, వీడు పావుతొక్క 5 అంటేనేంటి, 4 అని ఉంటే నేను అంకుల్ థ్యాంక్ యూ అన్నవాడు. సో వాడి పిల్లవాడు, వాడి అజ్ఞానం అని వీడి ఎంత ఆ బాధలో వండను నోర్మి, ఆ పావుతొక్క 5 ఎక్కడ అవుతుంది అన్నారా అని ఒక నవ్వు నవ్వుకుని వెళ్ళిపోయామనుకోండి చాలా సంతోషంగా. నన్ను వాడు నోర్మి పావుతొక్క 5, నేను వాడి వెంట పడిపోయి వాడిని 4 కొట్టేసి వాళ్ళ నాన్నగారు మా ఇంటి మీదకి దెబ్బలాటకు వచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోయి మా ఆవిడ్ని తిట్టేసి అదొక పెద్ద యుద్ధం అయిపోయి ఈ జట్టి అంతా చాలా పెద్దదైపోయి రెండు సందుల మధ్య యుద్ధంగా మారిపోయి ఇది ఎక్కడ ప్రారంభం చూడండి మీరు. దీనికి అంతటికీ కారణం ఏమిటి? ఈగో అంటుంటారు ఇంగ్లీష్లో. ఈగో దెబ్బతిందండి నాది అంటాడు. తినవలసిన చోట తింటే పర్వాలేదు, తినవలసిన చోట తినదు. అరే నేను ఈశ్వరుణ్ణి ఎప్పుడు ఒక గంట ఆరాధన చేయలేదు అని వాడు ఈగో దెబ్బతిందో, ఇలాంటి వాడు ఇది తింటుంది. కాబట్టి ఏమైపోతుంది, ఎంతగా అజ్ఞానం లోపల పెరిగిపోతుంటే అతిశయం అంత పెరిగిపోతుంటాయి. ఈ అతిశయం ఎంత చిన్న దెబ్బతింటే అంత విలవిలవిలవిలలాడిపోతాడు. కృష్ణ పరమాత్మకి పుట్టేవాడి చేతిలో నువ్వు మరణిస్తా అన్నావు అనుకోండి, నా అదృష్టం అండి, కృష్ణుడి చేతిలో, కృష్ణుడికి పుట్టేవాడంటే కృష్ణ పరమాత్మే కాబట్టి నేను కృష్ణుడి చేతిలో వెళ్ళిపోతున్నాను, కాబట్టి ఇంతకన్నా నాకు అదృష్టవంతుడు ఎవరు అని వాడు అనగలిగాను అనుకోండి, వాడి కథ ఇక్కడ రాదు. వాణ్ణి కూడా ఏ నారద మహర్షి కిందో అగస్త్య మహర్షి కిందో ఎక్కడో చెప్పాలి వాడిని తీసుకెళ్ళి. అసురుడు రాక్షసుడని ఎందుకంటారో తెలుసండి, జరిగి తీరవలసినటువంటి పరిణామమును వాడు అంగీకరించడు. మరి రాక్షసుడా కాదా వాడు? వాడు రాక్షసుడు అండి వాడు చెప్తే వెండంటారు. రాక్షసుడు అంటే ఇది పరమసత్యం రా అంటే అరే వాళ్ళందరూ చేత కాక చచ్చిపోయారు, నేను చచ్చిపోతాను ఏంటంటారు. ఇంకేమనాలి వాడిని, ఇదొక్కటి వాడు అంగీకరించగలిగితే వాడంత మంచివాడు ప్రపంచంలో ఉన్నాడు. ఎందుకంటే ఎందుకు వచ్చిందండి బాబు, కట్టుకుపోతానా తీసుకెళ్ళిపోతానా ఎందుకు ఇవన్నీ, నేను ధర్మబద్ధంగా ఉంటానంటాడు. ఇది అంగీకరించకపోవడంలోంచి వస్తోంది పాపం అంతాను. కాబట్టి అసురుడు అనగా ఎవరు, ఇదిగో ఇలాంటి వాడే. కాబట్టి వాడు ఏం చేస్తాడు, తన మృత్యువునకు ఏది కారణం అనుకున్నాడో దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తాడు. విచిత్రం ఏమిటంటే ఈశ్వరుడు ఈ వ్యాధి చేత వీడు వెళ్ళిపోతున్నాడు అని నిర్ణయం చేసేసాడు అనుకోండి, కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. చచ్చిపోయే వాళ్ళందరూ ఆ బ్లడ్ గ్రూప్ బ్లడ్ దొరక్క, సర్జన్లు దొరక్క, ఫిజీషియన్లు దొరక్క, మంచి మంచి పదవుల్లో ఉన్నవాళ్ళు, తుమ్మితే 30 మంది ఫిజీషియన్స్ వెళ్ళి చూసేవాళ్ళు, ఏ చేత కాక చచ్చిపోతున్నారు. ఏమిటండి చేత ఇంతకన్నా దిక్కు లేక చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఒకడు చేసిన నిర్ణయాన్ని మార్చగలిగిన శక్తి ప్రపంచము ఎందు లేదు, అదొక సత్యం. ఈ సత్యాన్ని వాడు ఒప్పుకోడు శంబరాసురుడు. కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఆ కారణాన్ని తీసేస్తానంటాడు. ఇప్పుడు అవతల వైపు ఎవరు నిలబడ్డారు, ఇది మీరు అర్థం చేసుకోవాల్సి. వీడు చావడానికి ఆయన వచ్చాడు, ఆయన్ని తీసేస్తానని వీడు అంటున్నాడు. అటువైపు ఈశ్వరుడు ఉన్నప్పుడు అది పోతుందా, అది తీసేయమంటే తీసేస్తారా? జ్ఞానేమంటాడో తెలుసా అండి, అలా ఎలా కుదురుతుంది అంటాడు. మీకు నేను ఒక్క ఉదాహరణ తేడా చెప్తాను చూడండి. ఆ రమణ మహర్షికి సర్కోమా వచ్చింది, పుండు పుట్టింది. పుండు పుడితే ఆపరేట్ చేశారు, ఒక మాట రెండు మాటలు మూడో మాట ఆపరేట్ చేస్తుంటే ఒక ముసలాయన వచ్చాడు. వచ్చి భగవాన్ అసలు మీరు ఎందుకు దాన్ని ఆపరేట్ చేయించుకున్నారు, దాన్ని ముట్టుకోకుండా ఉండి ఉండవలసినది, రాచపుండు, దాన్ని కోసిన కొద్దీ పెరుగుతుంది, ఎందుకు కోశారు అన్నారు. అంటే ఆయన నవ్వేసి అన్నారు, ఆ కానివ్వండి, డాక్టర్లు అది రాకుండా చేస్తామంటున్నారు, అది ఎన్ని మాటలు కోస్తారో చూస్తాను, మళ్ళీ పుడతానంటోంది, చూస్తాను ఎవరు గెలుస్తారో అన్నారు. ఆత్మసాక్షిగా తన దేహమునకు పుండు పుట్టిందనేవారు కాదు, పుండుకు పుండు పుట్టిందండో అనేవారు. ఇదే బాధించడానికి వచ్చింది, ఇదో పుండు, దీనికో పుండు, పుండుకు పుండు వచ్చింది అనేవారు ఆయన. అలాంటి జ్ఞానిని ఇంకా మీరు ఎలా బాధ పెడతారండి, ఆయన బాధలకు కూడా సాక్షి, తప్ప ఆయన బాధ కాడైన. కాబట్టి జ్ఞానికి బాధ లేదు, మరణము లేదు, అజ్ఞానికి బాధలు ఉంటాయి, మరణాలు ఉంటాయి. ఎందుకుంటాయి, ఇదే నేనంటాడు కాబట్టి. ఇదే నేనన్నవాడు మరణం తప్పించుకుంటాడా, ఇది వెళ్ళి తీరుతుంది సత్యం వాడు అంగీకరించాడు. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఈ బాలుణ్ణి తీసుకెళ్లి సముద్రంలో పారేస్తానన్నాడు. వీడు సముద్రంలో పారేస్తే ఆయన చచ్చిపోయాడు అనుకోండి ఆ పిల్లాడు, ఇంకా ఈశ్వరుడి అస్తిత్వం ఎక్కడుందండి? ఎక్కడ పడేసినా ఈశ్వర సంకల్పము చేత వాడు బతుకుతాడు. ఇది ఈశ్వరుడు అంటే. ఇదే భక్తుడైన వాడైతే ఇంకోలా మాట్లాడతాడు, అసంకల్పితమే వేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అను దైవస్య కర్మతత్ అంటాడు రాముడు. నిన్న రాత్రి దశరథ మహారాజు గారు పిలిచి రాజ్యం ఇస్తా అన్నారు, ఇవాళ పొద్దున్న పిలిచి అరణ్యవాసానికి వెళ్ళిపో అన్నారు. రాముడు అన్నాడు, నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తా అన్నవాడు నాన్నే, ఇవాళ అరణ్యవాసానికి వెళ్ళిపోమన్నవాడు నాన్నే, పిలిచి రాజ్యం ఇస్తాననిపించిన వాడు దేవుడే, వెళ్ళిపోమ్మన్నవాడు దేవుడే. రెండిటి ఎందు నేను నాన్నలో తండ్రినే చూస్తున్నాను, వెళ్ళిపోమ్మన్నప్పుడు శత్రువుని, ఇస్తానన్నప్పుడు తండ్రిని నేను చూడలేదురా, దైవాన్ని అనువర్తించడం నేర్చుకో లక్ష్మణ, తిరగబడితే నీకే వచ్చిందిరా మనుష్యుడిగా అన్నాడు. కాబట్టి ధర్మాన్ని సూక్ష్మమైన పరిశీలనము అందరూ చెయ్యలేరు. కాబట్టి వీడేం చేశాడు, ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేశాడు. ఏమిటి వీడి నమ్మకం, అంటే ఆ పిల్లవాడు సముద్రంలో పడిపోయాడు కాబట్టి చచ్చిపోతాడు. ఈశ్వరుడు సంకల్పం చేస్తే వాడు బ్రతకాలి అని ఈశ్వరుడు సంకల్పించాడు అనుకోండి, వాడు బ్రతికి తీరుతాడు. అప్పుడప్పుడు మనం పేపర్లలో చదువుతుంటాం, మీరు కూడా చూసే ఉంటారు, అది నా ఒక్కడి అనుభవమే కాదు, కొంత కొంతమంది ధూర్తతనంతో ప్రవర్తించి జీవితంలో ఆ పుట్టినటువంటి పసికందుని తీసుకెళ్లి ఏ చెత్త కుండీల దగ్గర పడేస్తుంటారు. పడేస్తే ఒక్కొక్క పిల్లవాడిని పంది సగం తినేయిగా చూసి ఫోటోలు రావడం నేను పేపర్లో చూశాను. ఒక్కొక్క పసిపిల్లవాడు ఏడుస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్నవారు గమనించి అయ్యో పసికోనా ఏడుస్తున్నాడని ఆ పెంటపోగులో ఉన్న పిల్లవాడిని తీసుకొస్తే ఎవరో మహాపురుషులు ఎక్కడో అమలాపురంలో ఉంది ఒక పీఠం, నేను వెళ్ళి అప్పుడప్పుడు చూడాలనుకుంటుంటాను, మా దొరగారు కూడా అడిగారు ఒకసారి వెడదామండి అని, వెళ్ళి చూడాలి. ఆ అనాథలైనటువంటి వాళ్ళని ఎవరో తీసుకొచ్చి పెంచుతారు, ఒక ఐశ్వర్యవంతులో ఒక విద్యావంతుడో ఒక దయాళువో పెంచుతాడే. వాడు పెరిగి పెద్దవాడై ఈ సమాజమునకు వాడు ఏం కావాలో ఎవరికి తెలుసు? ఒక బిడ్డడు మరణిస్తున్నాడు, ఒక బిడ్డడు వేరొకరి ఇంట్లో చక్కగా పెరిగి పెద్దవాడై మహాసంస్కారాన్ని పొందుతున్నాడు. వాడి జన్మ ఎక్కడా? పసిపిల్లవాణ్ణి ఇలా విసిరేయడమా అన్న మానవత్వం మరిచిపోయినటువంటి కుక్కతో సమానమైనటువంటి ఒక వ్యక్తి అందు వాడు పెరిగి పెద్దవాడవుతున్నది ఒక వటవృక్షమై. ఎవరి చేతిలో అయ్యాడని మీరు అనుకోవాలి? వాడి ఎందుందా తనని తాను రక్షించుకోగలిగిన శక్తి? అంటే అది ఈశ్వర సంకల్పము. మన వేదాంతము అంత అందంగా మాట్లాడింది, ఈ ఈశ్వర సంకల్పము మీరు చంపుతానంటే వాడు చస్తాడా? వాడు బ్రతకాలని ఈశ్వరుడు సంకల్పం చేశాడే. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడు ఎక్కడ పడ్డాడు? సముద్రంలో పడిపోయాడు. ఈ శంబరాసురుడు ఏమనుకున్నాడు? సముద్రంలో పడిపోయాడు, ఇంక ఈ పిల్లాడు ఏం బతుకుతాడు రా అని ఇంటికి వెళ్ళిపోయాడు. విచిత్రం ఏమిటో తెలుసా? ఆ పిల్లాడు శంబరాసురుడు ఇంటికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అంటే ఒక పెద్ద చాప ఒకటి ఆహారం కోసం వెడుతోంది. అప్పుడే పుట్టిన ఇంత బిడ్డడు దానికి ఒక చిన్న ఇంకో చిన్న చేపలా కనబడ్డాడు. చిన్న చేపను పెద్ద చేప అని పెద్ద చేపలు చిన్న చేపలను మింగుతాయి, అది నోరు తెరిచి ఈ పిల్లాన్ని మింగేసింది గుట్టుకొని. వాడు చక్కగా నీళ్లలోంచి చేప కడుపులోకి వెళ్ళి వాడికి ఆ ఊపిరి ఎలా చిక్కిందో వాడు ఆ కడుపులో ఉండగా ఆశ్చర్యంగా జాలరులు వచ్చి వల వేసి చేపని బయటికి తీశారు. తీసి పడవలో వేసుకుని ఒడ్డుకు తీసుకొచ్చి రంపంతో దాని కడుపు కోశారు. కోస్తే పిల్లాడు చంటి పిల్లాడి తల కనపడింది, పిల్లాడిని బయటికి తీశాడు. ఏమాశ్చర్యం రా, చేపలో పిల్లాడు దొరికాడు. పట్టుకెళ్ళి శంబరాసురుడికి ఇద్దాం, ప్రభువుకి. అద్భుతమైన కానుక దొరికితే ప్రభువుకి కదా ఇవ్వాలి, ఇది ప్రభువుకి చెప్దామని వాళ్ళు ఆ పిల్లాన్ని పట్టుకుని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా ప్రభు ఏం చెప్పమంటారు, ఇవాళ ఎప్పట్లా సముద్రంలో వేటకెళ్ళాం, ఒక చేపని మేము పట్టుకున్నాం, దాని కడుపు కోస్తే ఒక పిల్లవాడు కనబడ్డాడు అన్న. మాయా అంటే ఎలా ఉంటుందో చూడండి, వాడు మాయకి వశుడయ్యాడు. వాడన్నాడు, ఆశ్చర్యం, పిల్లవాడా ఏడి అన్నాడు. ఈ పిల్లవాణ్ణి తీసుకొచ్చి ఇలా చూపించారు, కానీ నేను పడేసిన పిల్లవాణ్ణి చేప మింగి వీళ్ళకి దొరకలేదు కదా అన్నంత అనుమానం వాడికి రాదు. ఎందుకు రాదో తెలుసా అండి, వాడు సైన్స్ బాగా నమ్మాడు. సైన్స్ నమ్మి సనాతన ధర్మంతో కలుపుకున్న వాళ్ళని నేను అంటలేదు, వాళ్ళు మహాపురుషులై దార్శనికులై ఋషులై నిలబడ్డారు, నేను అటువంటి వారిని విమర్శ చేయట్లేదు. వీడేమనుకున్నాడంటే సముద్రంలో బారేసిన పిల్లాన్ని చేప ఎలా మింగుతుంది, ఎలా వస్తాడు వాడు కాడు వీడు అనుకున్నాడు. అనుకుని ఏం చేద్దాం అనుకున్నాడు. ఈలోగా ఇతపూర్వమే పరమశివుడి దగ్గర ఈ పిల్లవాడు తన కంటికి మాత్రమే కనపడేటటువంటి వాడు కృష్ణ పరమాత్మకి కొడుకుగా పుట్టి తను ఈ మాంసనేత్రంతో అందరూ చూసేటటువంటి వాడిగా పుడతాడని పరమశివుడు ఇచ్చినటువంటి వరాం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి ఒకటి ఉంది, రతీదేవి, తన భర్త మళ్ళీ పుడతాడని. అందుకని కృష్ణ అవతారం వచ్చిన దగ్గర నుంచి ఆవిడ కాపేసి ఉంది. ఆవిడకు ఒక విషయం తెలుసు, ఆ పిల్లవాడు పుట్టగానే వాడు శంబరాసురుడు వాడిని వధించే ప్రయత్నం చేస్తాడు, ఈ శంబరాసురుడి దగ్గరే వాడు దొరుకుతాడు. ఎందుకంటే ఎప్పటికైనా పిల్లాడు ఎక్కడికి వస్తాడు, శంబరాసురుడి దగ్గరికే వస్తాడు వీడిని వధించడానికి. కాబట్టి శంబరాసురుడి దగ్గరే మనం ఉంటే గొడవ వదిలిపోతుంది కదా, వాడు వచ్చే ప్రదేశం అదే. కాబట్టి రైలు ఎక్కేవాడు ఏం చెయ్యాలి? టికెట్ అంతా కొనేసుకుని బెర్త్ నెంబర్ తెలిసేసుకున్న తర్వాత, అమ్మ నాకు రిజర్వేషన్ అయిపోయిందండి ఇంకా నేను ఎక్కేయడమే తేడా అని చెప్పేసి ఇల్లు తాళం వేసేసుకుని బాల్కనీలో కూర్చున్నాడు అనుకోండి, వెళ్ళిపోతుంది రైలు. ఎంత నువ్వు పెట్టి సర్దుకుంటే ఏమిటి, ఎంత టికెట్ కొనుక్కుంటే ఏమిటి, నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళడం ట్రైన్లోకి ఎక్కడం ప్రధానం, ఎందుకంటే లక్ష్యం అది. ఒకసారి నువ్వు రైల్లో కూర్చుంటే నువ్వు తిరిగి వెళ్ళిపోయినట్టే, ఇంక అదొక్కటే వదిలేసి అన్నీ చేసేసి బాల్కనీలో కూర్చుంటే రైలు వెళ్ళిపోతుంది, నువ్వు తిరుపతి వెళ్ళావు. అందుకని వచ్చి తీరుతాడు. లక్ష్యమే ఉంటే అవతారానికి శంబరాసుర వధ ఉంది కాబట్టి శంబరాసురుడి దగ్గరికి వస్తాడు. నేను మళ్ళీ కృష్ణుడింటికి వెళ్ళి మీకు పుట్టబోయే కొడుకే మా ఆయనండి అని నేను ఆయనకి చెప్పుకోవడం, ఆయన భగవానుడు, ఇదెక్కడ కూడా అనుకోవడం, ఇదంతా పెద్ద ప్రచారం జరగడం ఎందుకు వచ్చింది? ఈలోగా శంబరాసురుడికి తెలుస్తుంది, వాడి జాగ్రత్త ఇంకా ఎక్కువైపోతుంది. అందుకని ఆయన ఎలాగో ఇక్కడికో. ఈవిడికి ఏమిటి, ఈశ్వర సంకల్పం మీద ధైర్యం, రెండు భిన్నమైన వ్యక్తిత్వాలు అక్కడే ఉన్నాయి. అందుకని మాయాదేవి అన్న పేరుతో రతీదేవి అక్కడే ఉంది వంటశాలలో. ఈవిడ వెళ్ళి అడిగింది, అయ్యా నాకు ఆ పిల్లాన్ని ఇచ్చేయండి, నేను పెంచుకుంటాను. వీడు ఎంత వెర్రివాడో చూడండి, ఆయన శత్రువు వాడింటికే వచ్చాడు, వస్తే ఆ పిల్లాన్ని ఆవిడకి ఇచ్చేయండి రా పెంచుకుంటుంది. చాలు ఎక్కడ భద్రంగా పెరుగుతాడో, ఎవరికి వరం ఇచ్చాడో శంకరుడు, అక్కడకు ఆ పిల్లవాడు చేరిపోయాడు. ఇప్పుడు ఆవిడ కోరిక ఏమిటి తీరింది? ప్రపంచంలో ఎవరైనా తన భర్తని భర్తగా మాత్రమే చూడగలరు, పసిబిడ్డడిలా సాకగలిగే సాగడం ఉండదు. నేను విన్నాను, కొంతమంది మహాతల్లుల్ని చూశాను, భర్త ఏమీ తెలియనటువంటి అమాయకత్వంతో ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకుని ఆ ఆస్తిని కాపాడి ఆ వంశాన్ని పెంచి, అయ్య బాబోయ్ నిజంగా ఆవిడ మహాతల్లి ఇలా ఎలా కాపరం చేసింది, ఎలా లాక్కొచ్చింది అంటే పసిపిల్లాన్ని సాకినట్టు సాకానండి అని ఆయన్ని సాకినటువంటి కథలు నేను విన్నాను. అలాంటి సంఘటన ఎక్కడో ఒక మహాపురుషుడు విశ్వనాథ్ గారి చేతిలో పడింది, అదే స్వాతిముచ్యమైంది. కాబట్టి ఆయన పేరు కూడా అందుకే అంత అందంగా పెట్టుకున్నారు, ఆయనకే చెల్లు, అందరికీ చెల్లుతుందా అలా పెట్టుకోగడం. చిట్టిముచ్చం పుట్టే సీత కడుపున్న స్వాతివానలు కురిసే సముద్రాల కొరకు. కాబట్టి అలా చంటి పిల్లాన్ని సాకినట్టు సాకింది అంటారు భర్తని భార్యకి, అలా పసిపిల్లవాణ్ణి భర్తని పసిపిల్లవాడిగా రతీదేవి సాకింది. ఎన్ని విచిత్రాలు చూడండి ఈశ్వర సంకల్పంలో. నీ భర్తని సశరీరుడిగా చూసుకోవాలనుకున్నావు కదా, పుట్టినప్పటి నుంచి చూసుకో. ఎంత కారుణ్యమో చూడండి శంకరుడిది, అవధిలేని కారుణ్యం. ఇంతకు ముందు హరికుమారుడిగా కదా ఉండేవాడు, నా కంటి మంటకి కాలిపోయినప్పుడు, ఇప్పుడు అంతే హరికుమారుడుగానే వస్తాడు. ఇద్దరు ఇచ్చేశారు వరం, ఇంత శక్తివంతుడైపోయాడు, మళ్ళీ సాకారుడై పసిపిల్లవాడి దగ్గర నుంచి తన ఒడిలోనే పెంచుకుంది రతీదేవి. ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడు. మన్మధుడి గురించి సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఎలా పొంగిపోతారో, పోతన గారు భాగవతంలో అలా పొంగిపోతారు. ఎంత గొప్ప పద్యం రాశారో చూడండి. చక్కని వారల చక్కదనంబు నకుపమింపయ్యవ్వండు యోగ్యుడయ్యే, మిక్కిలి తపము నమెరయు నంబికకు శంకరునెవ్వండు సగము చేసే, బ్రహ్మత్వమును పొంది పరగు విధాతను వణికయ్యవ్వడు వావిచెరచే, వేయిడాగులతోడి విభుది లోకేశుని మూర్తికి నవ్వడు మూలమయ్యే, మునుల తాలిమికవ్వడు ముల్లు చూపు, మగల మగువలనెవ్వండు మరుల కొలుపు, కుసుమ ధనవునయ్యవ్వండు కొను విజయము, చికురు వాలునయ్యవ్వండు సిక్కుపరచు. పేరు చెప్పలేదు. ఆ పెరిగి పెద్దవాడైన వాడు ఎవరో తెలుసా అని మళ్ళీ ఒక్కసారి సంకేతిస్తున్నారు. ఆయనట చక్కని వారల చక్కదనమునకు ఉపమింపయ్యవ్వండు యోగ్యుడయ్యే. ఎవరైనా ఒక పురుషుడు చాలా అందంగా ఉన్నాడనుకోండి, బా ఆయన మన్మధుళ్ళో ఉన్నాడండి అంటాం, తప్ప ఇంకొక ఉపమానం వెయ్యరు, సాధారణంగా వెయ్యరు. కాబట్టి చక్కని వారైనటువంటి వారలకి ఉపమించడానికి సరి అయినటువంటి వ్యక్తిగా ఎవరిని చెబుతారో అటువంటి వాడు ఈయన అయి ఉన్నాడు. మిక్కిలి తపము నమెరయు అంబికకు శంకరునెవ్వండు సగము చేసే, ఇంత తపస్సు చేసినటువంటి పార్వతీదేవికి అబ్బెబ్బే నేను పెళ్లి చేసుకోవడం ఏమిటని బాణం వేస్తుంటే కంటి మంట చేత కాల్చేసినటువంటి శంకరుడు ఆఖరికి భార్యకి అర్ధ శరీరం ఇచ్చేటట్టు చేసిన వాడెవడో వాడు వీడుగా వచ్చాడు. బ్రహ్మత్వమును పొంది పరగు విధాతను వాణికై ఎవ్వడు వావిచెర్రచే. వాణి అంటే సరస్వతీదేవి, అదొక చిత్రమైనటువంటి కథ అనుకోండి. ఇప్పుడు దాని లోతుపాతులు నేను స్పృశించాను, ఎందుకంటే అది ఆ మాట ఒకటి చెప్తే సభలో ఉన్న వాళ్ళు తప్పుత్రవ పట్టే అవకాశం ఉంటుంది. తన సృష్టి అయిన సరస్వతిని కామించాడు ఒకనాడు బ్రహ్మదేవుడు, కానీ దానికి సంబంధించిన విషయం వేరు, దాన్ని ఒక పవిత్ర ఆఖ్యానంగా భావించండి. ఎప్పుడైనా శివ మహాపురాణం కానీ ఏమైనా చెప్పినప్పుడు దాని లోతుపాతులు మీరు విందురు కానీ. కాబట్టి వేయిడాగులతోటి విభుద లోకేశుని మూర్తికి నవ్వడు మూలమయ్యే, ఎందుకంటే పెద్దలు వేసిన ఒక్కొక్క మాటలోంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏదేవి భాగవతంలోంచి కథంతా చెప్పుకురావాలంటే ఈ పద్యంతో అయిపోతుంది వాళ్ళకు. అందుకని వేయిడాగులతోటి విభుద లోకేశుని అంటే దేవేంద్రుడంతటి వాడు అహల్యా కోసమని చెప్పి ప్రయత్నించి ఒళ్ళంతా కళ్ళయ్యేటట్టు చేసిన వాడెవరో వాడు ఇలా పుట్టాడు. మునుల తాలిమికెవ్వడు ముళ్ళు చూపు, మహర్షులంతటి వాళ్ళు తపస్సు చేస్తుంటే వాళ్ళ మనస్సుని ఎవడు కదుపుతాడో వాడు. మగల మగువులనెవ్వండు మరుల కొలుపు, స్త్రీ పురుషుల మధ్య ఆసక్తి రూపంగా మారేటటువంటి వాడెవరో వాడు ఇలాంటి రూపాన్ని పొందాడు. కుసుమ ధనవునయ్యండు కొను విజయము, పువ్వుల ధనస్సు పట్టుకుని ఓడిపోవడం అన్నది తెలియకుండా లోకాన్ని గెలిచేవాడెవడో వాడు ఇలా అయ్యాడు. చిగురు వాలునయ్యండు సిక్కుపరచు, చేత్తో చిగురుటాకు పట్టుకుని ఇలా కొట్టాడు అయిపోయాడు అవతలవాడు. అలాంటి వాడెవడో వాడు కృష్ణ పరమాత్మ కుమారుడిగా జన్మించి రతీదేవి ఒళ్ళో పెరుగుతున్నాడు. అంటే ఎవరు వాడు? పేరెక్కడైనా చెప్పారా? ఎక్కడా చెప్పరు. ఈ రచనా వైచిత్రి కొద్ది మందిలోనే కనపడుతుంది. శంకర భగవత్పాదులు ఒకరు చాలా చిత్రమైనటువంటి శ్లోక రచన చేస్తారు, వారు శ్లోకాన్ని రచించి వదిలిపెట్టేస్తారు, పేరు చెప్పరు. కానీ అసలు ఈ శ్లోకంలో చెప్పింది ఎవరు అని మీకు అనుమానం వస్తుంది. అనుమానం రాగానే మీరు ఇలా అన్నారు కదా, ఏదో నాలుగు బాహువులు అన్నారు కదా, ఈ నాలుగు బాణాలు అన్నారు కదా అని మీరు ఆలోచించడం మొదలు పెడితే మీకు తెలియకుండా మీరు మనస్సుని ధ్యానం వైపుకి తీసుకెళ్లిపోయి దానివల్ల ఫలితం వచ్చేట్టుగా శ్లోకాన్ని నిర్మాణం చేసేసి జవాబు మీరు చెప్పండి అని వదిలేసి మీకు సిద్ధినిచ్చేస్తారు. అటువంటి చమత్కారం, అలా వ్రాయగలిగిన శక్తి మహాపురుషులకు మాత్రమే ఉంటుంది. పోతనగారు ఎంత గొప్పగా రచించారో చూడండి, ఆయన ఎక్కడ మన్మధుడని పేరు చెప్పలేదు, కానీ మన్మధుడే జన్మించాడు అని నిరూపించారు. ఈ పిల్లవాడు పెరిగి యుక్త వయస్సుని పొందాడు. ఎక్కడ పెరుగుతున్నాడండి వీడు? శంబరాసురుడి అన్నంతో పెరుగుతున్నాడు. తన శత్రువుకి తానే చాలా పాలు వెన్న నెయ్యి పెట్టి పెంచుకుంటున్నాడు శంబరాసురుడు. ఎంత మోహమో చూశారా? ఏమిటో తెలుసా అండి దీని విచిత్రం? శరీరమునకు మృత్యువు దేనిలోంచి వస్తుంది అంటే శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? మృత్యువు బయట నుండి రాదు, మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది? అన్నములోంచి వస్తుంది అని చెప్పింది. అన్నమే మృత్యువు. అన్నము అన్న మాటకు అందుకే రెండు అర్థాలు, తాను తినున్నది, తనను తినున్నది. అది ఏం చేస్తుందో తెలుసా అండి? చాలా కాలం తను తింటాడు, ఆ తర్వాత అది తనని తినడం మొదలెడుతుంది. అంటే ఇంకా డాక్టర్ల ఏముందంటే ఒక్క మాట చెప్తాడు డాక్టర్, నీకు మ్యాసివ్ స్ట్రోక్ వచ్చిందయా, కారణం ఏంటంటే ఫ్యాట్ డిపాజిట్ అయిపోయింది అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఫ్యాట్? తిన్న అన్నంలోంచే వచ్చింది, ఆ కొలెస్ట్రాల్ అంతాను. అంతే తప్ప కొలెస్ట్రాల్ ఇవ్వండి నాకని చెప్పి ఆయన ఎప్పుడైనా చేశారు తాగాడేమిటి? ఎప్పుడూ తాగలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? అన్నంలోంచి వచ్చింది. మృత్యు ఎక్కడి నుంచి వచ్చింది? అన్నంలోంచి వచ్చింది. తినేయడం ఎలా తినేస్తుంది? అన్నముగా తినేస్తుంది. కాబట్టి ఇప్పుడు తాను అన్నము పెట్టి తన మృత్యువుని పెంచుకుంటున్నాడు శంబరాసురుడు. వాడి అవివేకం ఏమిటంటే నా మృత్యువుని నేను చంపేశాను అనుకుంటున్నాడు. చాలా మంది ఏమనుకుంటామంటే నేను చాలా ఎనర్జెటిక్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నాను, ఇంకా నాకు మృత్యు ఎందుకు వస్తుంది, ఐ విల్ బి హెల్దీ, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటాడు. ఈశ్వరుడు అక్కడ పెట్టేశాడు మెలిక. అసలు మృత్యు అందులోంచే వచ్చేస్తాంది అయ్యా, కాబట్టి నువ్వు తప్పుకోవడం అన్నం మానే మృత్యువు మానేస్తానని. కలియుగంలో అన్నగత ప్రాణం, అన్నగా అన్నం ఎంతకాలం తింటావో అంతకాలమే మృత్యువు లేకుండా ఉంటుంది. కాబట్టి ఏమైంది అంటే అన్నములోంచి మృత్యు వచ్చినట్టు తన అన్నము చేతనే తన మృత్యువు పోషింపబడుతున్నది. చక్కగా ప్రజ్ఞుడు పెరిగి పెద్దవాడైపోయాడు. యుక్త వయస్సు వచ్చేసింది, యుక్త వయస్సు వచ్చి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు రతీదేవి ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసుకున్నది ఎవరిని? తన భర్తని. లోకంలో అలాంటి పోకడ ఎక్కడైనా ఉంటుందా? ఎవ్వరికీ ఉండదు. సాధారణంగా తల్లి పెంచుకుంటుంది పిల్లవాడిని, తప్ప మా ఆయన్ని నేనే కష్టపడి పెంచి పెద్ద చేసుకున్నానండి కనలేదు కానీ అని ఎవరైనా అంటుందే? అలా ఉండదు. అసలు అలా పెంచితే పిల్లల్ని మాతృత్వ భావన వచ్చేస్తుంది, కానీ ఆవిడ అసలు అటువంటి భావనతో పెంచలేదు, మా ఆయనన్న భావనతోనే పెంచి పెద్ద చేసింది రతీదేవి. అంటే ఈశ్వరుడు యొక్క వరం ఎంత చిత్రంగా పరిణమిస్తుందో, ఆయన శక్తిని మీరు ఎంత లెక్క కట్టలేరో, ఎంత అద్వితీయంగా ఉంటుందో ఆవిష్కరిస్తున్నారు పోతన గారు. ఇప్పుడు పెంచి పెద్ద చేస్తే ఆయన ఎందే భావన ఉంది? ఆయనకి తెలియదు తాను మన్మధుడని, ఈవిడికి తెలుసు ఆయన మన్మధుడని. కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడు, నన్ను పెంచి పెద్ద చేస్తోంది ఈవిడ అనుకుంటున్నాడు. ఆవిడేమనుకుంటోంది, నా భర్త పెరిగి పెద్దవాడవుతున్నాడు అనుకుంటోంది. ఈవిడ చేష్టితములను గమనించాడు. ఆయనకి యవ్వనం వచ్చిన తర్వాత ఈవిడ ప్రవర్తన యందు దోషమును కనిపెట్టాడు ప్రజ్ఞుడు. కనిపెట్టి ఒక ప్రశ్న వేశాడు, నాతనుభవుడీతడంచును నానయించుకలేక యోమాత నీ విధి ఏమి? నేడిటు మాతృభావము మాని సంప్రీతి కామిని భంగి చేసదు పెక్కు విభ్రమముల్ మహాఖ్యాత వృత్తికి నీకు ధర్మము కాదు మోహము సేయగాన్. మాతృత్వానికే కళంకం తెస్తున్నావు, నువ్వు నన్ను పెంచి పెద్ద చేశావు, నేను నీ కొడుకుని, నువ్వు నాయందు కామవికారము పడసూపినట్లుగా ప్రవర్తించినట్లు నాకు అనిపిస్తోంది, నీ ప్రవర్తన ఎందు దోషము కనపడుతోంది. సంప్రీతి కామిని భంగి చేసెదు పెక్కు విభ్రమముల్, కామిని ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నాయేంటి? అలా నువ్వు ప్రవర్తించకూడదే, ఎందుకు నీ ఎందు ఇంత విచిత్రమైనటువంటి ప్రవర్తన జరుగుతోంది అని అడిగి చెప్పడంలో ఉన్న గమ్మత్తు చూడండి మీరు. ఆవిడ వెంటనే, అబ్బే ఏం లేదయా, నువ్వు నా భర్త నీ భార్యని, ఆ వరం వల్ల ఇలా పెంచాను అందనుకోండి. స్త్రీ హృదయానికి ఉండేటటువంటి ఆర్తిని ఆయన గమనించవచ్చు గమనించకపోవచ్చు, నాకు నీ ఎందు మాతృభావన మాత్రమే ఉన్నది అన్నాడు అనుకోండి, ఈవిడ అడిగిన వరం ఏమైపోవాలి? కాబట్టి స్త్రీ హృదయం ఎంత సున్నితంగా ఉంటుందో రతీదేవి ఆవిష్కరించింది. ఏమి చమత్కారం అండి కవుల్ది, ఎంత గొప్ప రచన చేస్తారు వాళ్ళు, ఎంత పరకాయ ప్రవేశం చేస్తారు. ఆయన అన్నారు ఆవిడంది, పాపకర్ముడు వీడు నిన్నిట బట్టి తెచ్చిన లేచి నా పాపడెక్కడ బోయనో సుతుబాపితే విధియంచు తా గ్రేపు బాసిన గోగు భంగిని కిన్నయ్యే పడి గాఢ సంతాపయ్యి నిన్ను నోచి కాంచిన తల్లి కుయ్యడకుండానే అంది. ఓయ్ ప్రజ్యుమ్న, నీవు రుక్మిణీ కృష్ణులకు జన్మించినటువంటి వాడివి, నిన్ను పురిటి మంచం మీద ఈ శంబరాసురుడు అపహరించి తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. చాప మింగితే జాలరులు తెచ్చి శంబరాసురుడికి ఇచ్చారు, శంబరాసురుడి దగ్గర పుచ్చుకొని నేను పించాను. ఆ మాటలో గమ్మత్తు చూడండి. ఆవిడంది, నీ కన్న తల్లి నీవు ఆనాడు ఎప్పుడో పుట్టినరోజునే పురిటి మంచం మించి నిన్నెత్తుకుపోయినా ఇప్పటికీ నీవు స్ఫురణకొచ్చినప్పుడల్లా నా కొడుకు ఏమయ్యాడో అని ఏడుస్తూనే ఉంటుంది. ఆ అమ్మకున్న కష్టాన్ని పరిమార్చి నీవు మళ్ళీ అమ్మ వద్దకు చేరవద్దా అని అడిగింది. ఇప్పుడు తనకి తెలియకుండానే ఆయనలో ఉన్న మాతృభావాన్ని ఎవరి వైపుకి తిప్పేసింది? ఎవరి వైపుకి తిరగాలో వారి వైపుకి తిప్పింది. అవతార ప్రయోజనాన్ని పూర్తి చేయిస్తోంది, శంబరాసుర సంహారం చేయిస్తోంది. ఇప్పుడు ఆయన ఎవరు ఏమంటాడు వెంటనే, అయితే నువ్వు తల్లి కాదనమాట, నువ్వెవరని అడుగుతాడు. ఇప్పుడు నేను నీ భార్యని, నేను రతీదేవిని, నాకు పరమశివుడు ఇచ్చినటువంటి వరం మేరకి నిన్ను పెంచాను. ఇప్పుడు ఆయన నీ ఎందు మాతృభావన ఉన్నది అనడానికి అవకాశం లేదు, ముందే మాతృభావన వైపుకి తీసుకెళ్ళిపోయింది ఆవిడ సత్యాన్ని ఆవిష్కరించేప్పుడు. మాట ఒకరితో చెప్పేటప్పుడు క్లిష్టమైనటువంటి సందర్భంలో మాట్లాడడం ఎంత గొప్పదో, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్, మాటల చేత దేవతలు కూడా పొంగిపోయి వరాలిస్తారు. ఆ మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఆ మాట అవతల వాళ్ళని ఎలా ఉద్ధరించాలో, ఎంత అందంగా మాట్లాడాలో, పోతనగారి పద్యాలు మనకి భిక్ష పెడతాయి వాటిని చదివితే. కాబట్టి ఈ మాట చెప్తే వెంటనే ఆయన అన్నట్ట, ఉత్తర క్షణం నేను నా తల్లిని చేరుకోవాలనుకుంటున్నాను. ఎంత ఏడుస్తోందో మా అమ్మ, ఎప్పుడు తీసుకొచ్చేశాడు ఈ దుర్మార్గుడు శంబరాసురుడు, పురిటి మంచం మించి తీసుకొచ్చాడా? అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ నా కోసం ఏడుస్తూనే ఉందా? వెంటనే నేను వెళ్ళి మా అమ్మ కన్నీళ్లు తుడవాలి. అమ్మా, ఏ దుర్మార్గుడు ఎత్తుకుపోయాడో వాణ్ణి చంపేశానమ్మా అని చెప్పి నేను బయలుదేరాలి, కాబట్టి నేను వెంటనే చంపేస్తానన్నాడు. ఆవిడంది, ఆగాబు, నువ్వు అంత తొందరగా వాణ్ణి చంపలేవు, వాణ్ణి చంపడానికి వాడి దగ్గర గొప్ప మాయలున్నాయి, ఆ మాయల్ని నిర్జించడం ఎవ్వరి వల్ల కాదు. కాబట్టి నీకిప్పుడు నేను ఒక మంత్రోపదేశం చేస్తాను, ఒక విద్య నీకు ఉపదేశిస్తాను. ఆ విద్య పేరేమిటో తెలుసా? మహామాయా విద్య. ఎక్కడది మాట? మహామాయా మహాసత్వ లలితా సహస్రనామ స్తోత్రంలోది. ఏ తల్లి అనుగ్రహంతో ఇవాళ ఈ స్థితికి వచ్చాడు? అసలు కాలిపోయినవాడు శరీరం లేకుండా ప్రతీదేవికి కనపడ్డాడు. ఏ తల్లి అనుగ్రహం వల్ల శంకరుడు మళ్ళీ దయాళువై నువ్వు ప్రజ్యుమ్నుడుగా పుడతావని వరమిచ్చాడు? ఆ తల్లి అనుగ్రహంతోనే నువ్వు ఇప్పుడు మళ్ళీ శంబరాసురుణ్ణి కూడా చంపాలి. అందుకని నీకు మహామాయాతత్వాన్ని బోధ చేస్తాను కూర్చో అని ఆయనకి బోధ చేసింది. అందుకే అమ్మవారికి 12 మంది ఉపాసకుల్ని చెప్తారు, వాళ్లే మనుశ్చంద్ర కుబేరశ్చలోపాముద్రాచమన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథా క్రోధ భట్టారకో దేవ్యాద్వాదశామి ఉపాసకాహ అని 12 మంది అమ్మవారి ఉపాసకులు. వాళ్ల గురించి విన్నా, వాళ్ల గురించి చెప్పినా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది. అందుకే రుక్మిణీ కళ్యాణం ప్రక్కని ప్రజుమ్నోపాఖ్యానాన్ని ఇచ్చారు. పెళ్ళయిన తర్వాత కోరుకోవలసింది ఏమిటి? కడుపు పండడం అడుగుతారు. మాతృత్వమే కదండి అడుగుతారు. ఆ మాతృత్వం నిలబడడానికి మహామాత యొక్క అనుగ్రహం కలగాలి. అందుకని రుక్మిణికి ప్రజుమ్నుడు పుట్టడాన్ని అడ్డుపెట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తోతన గారు కథలోకి తీసుకొచ్చారు. చూడండి ఆయన ఉపకారం. కాబట్టి ఇప్పుడు ఈ మహామాయాతత్వాన్ని ఉపదేశం చేసింది. మహామాయా అని ఏంటో దేన్ని అంటారో తెలుసా అండి? మీకు చెప్తే మీరు సూక్ష్మంగా పట్టేస్తారు జ్ఞానులు కనుక. ఒక మాట చెప్తాను చూడండి, అందరం కూడా మనమే కాదు ప్రతి ప్రాణికి 2 దశలు ఉంటాయి. ఒకటి గర్భస్థ దశ, అమ్మ కడుపులో ఉన్నది. రెండవది అమ్మ గర్భములోంచి పైకొచ్చిన దశ. మూడోది సరే పంచభూతాల్లో కలిసిపోయేది, దాని గురించి ఎందుకు, ఇంకా అది ఎలాగో కలిసిపోతుంది, దాని గురించి పెద్ద అల్లరక్కర్లేదు. అందుకని ఈ 2 దశల్లో అమ్మ కడుపులో ఉండగా వాడికి జ్ఞానం ఉంటుంది, అది విచిత్రం. వాడికి తెలుస్తుంది తాను ఇంతకు ముందు ఎన్ని జన్మలు ఎత్తాడు, ఎన్ని పాపాలు చేశాడు, ఎన్ని తప్పులు చేశాడు, నా వాళ్ళనుకున్న వాళ్ళ కోసం ఎన్నిన్ని తీసుకొచ్చాడు, ఎన్ని కూడబెట్టాడు, చివరికి తాను ఏమైపోయాడు, ఎన్ని అధోగతులకు వెళ్ళిపోయాడు, తనకి అని పుణ్యం లేక ఎన్ని చోట్ల తిరిగాడు. ఆశ్చర్యంగా ఉంటుందండి. కబీర్ దాస్ గారు రామాయణం చెప్తున్నారు, చెప్తుంటే తులసీదాస్ గారు రామాయణం చెప్తుంటే గంగ ఒడ్డున అటుగా వెళ్ళిపోతున్నాడు ఒక జమీందారు. వెళ్ళిపోతూ జనాన్ని తులసీదాస్ గారిని రోజు చూసి గుర్రం ఆపి, బుద్ధిహీనుడు, ఇలాగే చెప్తాడు అందరినీ కూర్చోపెట్టి టైం పాడు చేసి అనేవాడు. రోజు తులసీదాస్ గారు అలా అన్నప్పుడల్లా నమస్కారం చేస్తుండేవాడు. ఒకరోజు తులసీదాస్ గారు ఆయన ఇంటికి వచ్చాడు. వస్తే వాడు ఆశ్చర్యపడి, నన్ను కూడా పాడు చేయడానికి వచ్చాడు ఏంట్రా వీడు అన్నాడు. అంటే ఎందుకు వచ్చావన్నాడు. కూర్చోండి అనలేదు తులసీదాస్ గారిని. తులసీదాస్ గారు అన్నారు, అందరికన్నా నాకు నీ మీదే జాలిగా ఉంది. ఎందుకో తెలుసా? నీ వాళ్ళనుకుని నమ్మి అక్కడ రామాయణం వింటున్న వాళ్ళని కూడా తక్కువ అనుకుంటున్నావు. నీకు సమయం దగ్గర పడిపోతోంది కదా, జీవితం అయిపోతోంది కదా, ఇంత తిరుగుతున్నావే, నిన్నెవరు కాపాడతారు, నిన్ను కాపాడి నీకు రామాయణం రామనామం గురించి చెప్దామని వచ్చాను, వింటావా అన్నారు.